రికార్డింగ్ నెంబర్ 2. మాస్టర్ ఈకే వ్రాసిన పురాణ పురుషుడు అనే గ్రంథం మనం ఇప్పుడు వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. ఇది సెకండ్ చాప్టరు. చంద్రవంశంలో పుట్టిన ధన్వంతరి అనే అతను కాశీ పట్టణానికి రాజు అన్నమాట. ప్రజల్ని ఎంతో ప్రేమగా పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన. ఆ ధన్వంతరితో పాటు గురువుగారి దగ్గర విద్య నేర్చుకున్న సహాధ్యాయి అంటారు, తనతో పాటు విద్య నేర్చుకున్న వాళ్ళని సహాధ్యాయి అని అంటారు. అట్లా సహాధ్యాయి అయిన భరద్వాజ మహర్షి హిమాలయ పర్వత అడవుల్లో ఇంద్రరుద్రము అనే మంత్రాన్ని ఉపాసన చేస్తూ చాలా కాలం తపస్సు చేశాడు. అతనికి సాక్షాత్తు వాసుదేవుడే ఇంద్రరుద్రుడి రూపంలో ప్రత్యక్షమై వరం కోరుకోమని అడిగాడు. మనకు కూడా తెలిసిన విషయం ఏది, ఏ దేవుణ్ణి ఎలా ఏ రూపంతో ధ్యానం చేస్తామో ఆ రూపంతోనే ఆ దైవం ప్రత్యక్షం అవుతాడు. మనం ధ్యానం చేసిన రూపంతోనే మనకు కనపడతాడు. అది ఎలా జరుగుతుంది, రూపమే లేని భగవంతుడు, ఆ పరబ్రహ్మ వస్తువు, రూపమే లేని పరబ్రహ్మ వస్తువు ఏ రూపంతో ధ్యానం చేస్తే ఆ రూపంతో ప్రత్యక్షం అవ్వటము అనేది చాలా సహజం కాబట్టి, ఆ రూపంతో వస్తే గాని మనం కూడా గుర్తించలేం కాబట్టి అలా రావటమే ఇక్కడ కూడా జరిగింది. వరం కోరుకోమని అడిగాడు ఇంద్రరుద్రుణ్ణి. భరద్వాజ మహర్షి ఇట్లా అడిగాడు, ప్రజలందరికీ మంచి జరిగే విధంగా నా చేత ఏదన్నా ఒక మహాకార్యాన్ని చేయించండి మహానుభావ పరమాత్మ అని అడిగాడు. దానికి ఆయన ఇట్లా చెప్పాడన్నమాట, అమృతం కోసం సముద్రాన్ని మధించారు. ఆ సమయంలో ధన్వంతరి ఒక అమృత కలశంతో పాటు బయటికి వచ్చాడని అందరికీ తెలుసు. ఆ కలశమే జీవులందరికీ హృదయంగా సృష్టించటం జరిగింది. దాంతో జీవులందరూ ఆ హృదయం చుట్టూత శరీరాలను అల్లుకోవటం నేర్చుకున్నారు. ఆ హృదయం కారణంగానే ఊపిరి పీల్చటం, వదలటం అనే ఓంకారం స్పందనాత్మకంగా ప్రతి శరీరంలో ఎస్టాబ్లిష్ అయింది. స్పందనాత్మకం అంటే ముడుచుకోవటం, తెరుచుకోవటం, ముడుచుకోవటం, తెరుచుకోవటం అనే స్పందనతో ప్రతి హృదయంలోనూ ఊపిరి పీల్చుకునేటటువంటి పద్ధతి ఎస్టాబ్లిష్ అయిందంటే అసలు సృష్టే జరగనప్పుడు ఒక్కొక్కటే ఒక్కొక్కటే ఎలా సృష్టించబడినయి. అమృత మదనంలో ధన్వంతరి తీసుకొచ్చిన అమృత కలశమే జీవులకు హృదయం అవటం, దాంతోనే స్పందన స్టార్ట్ అయిపోయి ఊపిరి పీల్చటం అనే ప్రాసెస్ రావటం, ఆ ఊపిరి పీల్చటంలోనే ఓంకారం వినపడటం అనేటటువంటిది ఎస్టాబ్లిష్ అయిపోయింది. అదే రకంగా ప్రాణాలతో దేహాల్ని కల్పించుకోవటం, తల్లి కడుపులోనే ఇంద్రియాలు అనే 5 సెన్సెస్ పువ్వు రేఖల్లాగా 5 రేఖల పువ్వుగా విచ్చుకోవటమే బ్రహ్మ విద్య అని కూడా ఎస్టాబ్లిష్ అయింది. అదే ఆయుర్దాయంగా ధన్వంతరి చెప్పాడన్నమాట. ఇది ఆయుర్దాయం అంటే ఏమిటి, ఆ పువ్వు రేఖలు విచ్చుకోవటం, ఈ స్పందనాత్మకమైన శ్వాస ఎంతకాలం ఉంటుందో అదే ఆయుర్దాయము అని ఆయన చెప్పడం కూడా జరిగింది. అయినా కూడా ఆయుర్వేదాన్ని ఎవరు శ్రద్ధగా శాస్త్రంగా దర్శించే వాళ్ళు ఎవరు లేకపోయారు అని చెప్తూ ఉన్నాడు ఇంకా కూడా ఇంద్రరుద్రుడు. నీకు ఆ శక్తిని నేను ప్రసాదిస్తూ ఉన్నాను భరద్వాజ, నీకు నేను ఆయుర్వేదాన్ని శ్రద్ధగా శాస్త్రంగా దర్శించగలిగే శక్తిని నీకు ఇస్తున్నాను. అంటే మనం కూడా ఒక పుస్తకం తీసినప్పుడు మనకు పూర్తిగా అర్థం అవ్వాలి అంటే భగవంతుడి అనుగ్రహం తప్పకుండా ఉండాలి. ఏదో పై పైన కొంచెం చదువుకుంటాం కానీ దాని లోతుపాతులు తెలియాలి, దాని అసలు విషయం అర్థం కావాలంటే తప్పకుండా భగవంతుడి అనుగ్రహం ఉండాలి. ఆ అనుగ్రహం నేను నీకు ఇస్తున్నాను అని చెప్పి చెప్పాడు ఇంద్రరుద్రుడు భరద్వాజ మహర్షికి. నువ్వు ఆ పుస్తకం కనుక తీసావంటే ఆ శాస్త్రం, ఆయుర్వేద శాస్త్రం నీకు చక్కగా అర్థమవుతుంది. ఇంద్రియాలకు, మనస్సుకు, సప్తధాతువులకు ప్రాణంతో పొత్తు కుదిరినంత కాలమే ఆయుర్దాయము. ఈ శరీరంలో ఉన్న విషయాలన్నీ ఒకదానితో ఒకటి సహకరిస్తూ దాన్ని పొత్తు కుదరటం అంటారు. జీవించినంత కాలమే ఆయుర్దాయం సరిగా ఉంటుంది. ఒకటి పాడైందంటే మిగతావన్నీ కూడా డిపెండెంట్గా ఉంటాయి కాబట్టి మిగతావన్నీ కూడా పాడైపోతాయి. ఆ పొత్తు కుదరటం అనేదాన్ని త్రిగుణాలని కూడా సమానంగా సమన్వయం చేసుకుని పొందగలిగితేనే కుదురుతుంది. సత్వరజస్సులు, తమస్సు అనే మూడు గుణాలకు హెచ్చుతగ్గులు లేని స్థితిని సాధించుకోవాలి. ఓంకారం నుంచే త్రిగుణాలు మూడు కూడా రేఖలుగా విచ్చుకుంటూ ఉన్నాయి. మూడు దళాల రంగుల నుంచే మూడు ధాతువులు పుడుతూ ఉన్నాయి. అందులోనే స్పందనాత్మకంగా ఉన్న వాతము అనేది శ్వాస నిలబెడుతూ ఉన్నది. అదే వాయుతత్వం. వాతము అంటే వాయుతత్వం. దేహాన్ని హోమకుండంగా చేసి అన్నము తాగేటటువంటి నీరు కానీ పానీయాలు కానీ సమిధలుగా ఆజ్యముగా మనం అగ్నిలో ఏమి ఆహుతి చేస్తాం, సమిధలు వేస్తాం హోమానికి, అలాగే నెయ్యి పోస్తాం. నెయ్యిగా సమిధలుగా నెయ్యిగా ఏమి మనం ఇస్తూ ఉన్నాం శరీరం అనేటటువంటి అగ్నికుండానికి అన్నం పానీయాలు పోస్తూ ఉన్నాం కదా, అదే ఆహుతి చేసి సప్తధాతువులు వెలిగించబడతాయి. అప్పుడే అగ్నితత్వమైన పిత్తం వేడిని పుట్టిస్తుంది, ఒక అగ్నిగుండం అవుతుంది అది. అప్పుడే సప్తధాతువులు వెలుగుతాయి. అవి వెలగటానికి హుతం చేయబడేది ఇవే కదా. ఇవన్నీ చెప్తూ ఉన్నాడు. ఆయుర్వేద శాస్త్రంలో ఉన్న రహస్యాన్ని ఈ ఇంద్రరుద్రుడు అనేటటువంటి ఆయన భరద్వాజుడికి చెబుతూ ఉన్నాడు. దేహమే హోమకుండము, అగ్నితత్వము పిత్తము వేడిని పుట్టిస్తూ ఆహారాన్ని నీళ్ళని సమిధలుగా ఆజ్యంగా ఆహుతి చేయటంతో సప్తధాతువులు వెలిగించబడుతున్నాయి కదా. భూమి నీళ్లు దానికి తత్వమైన శ్లేష్మమే ఈ హోమకుండం నుంచి జీవకణాలని పుట్టిస్తూ ఉంది. భూతత్వము జలతత్వము అయినటువంటి శ్లేష్మం ఉంటుంది శరీరంలో, అదే జీవకణాలన్నింటినీ కూడా పుట్టిస్తుంది. ఈ మొత్తం మూడు దళాల పద్మము మూడు రేఖల పద్మంగా ఆకాశంలో పుట్టి నటించి లయమైపోతూ ఉంటుంది అంటున్నాడు. ఈ నటించటము అనేది ఉన్నది కదా, అదే ఆయుర్దాయం అనబడుతుంది. పుట్టటము సరే పుడతారు, చనిపోవటం లయమవటం అవుతారు. ఈ మధ్యలో ఉండేటటువంటి నటన అదే ఆయుర్దాయం కింద లెక్క. ఈ సామ్యాన్ని నిలబెట్టే పద్ధతినే ఆయుర్వేదము అనే పేరుతో నీకు నేను ప్రసాదిస్తున్నాను. నేనే ఇంద్రుడిగా దుంపతో ఉన్న సోమలత రూపంలో చెట్ల జాతిలో వృక్ష జాతిలో నీకు ప్రసన్నుణ్ణి అవుతాను. నేను నువ్వు చెట్లు వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు సోమలతగా సోమ దుంపగా ఉన్న దుంపతో కూడిన సోమలతగా ఉండి నేను నీకు ప్రసన్నుణ్ణి అవుతాను. అది నీకు యజ్ఞానికి ఉపయోగిస్తుంది. పూర్వం మీ వంశకర్త అయిన భరద్వాజుడికి నేను ఇలాగే దర్శనమిచ్చాను. సోమకందాన్ని సోమలతను ఉపయోగించి సోమయాగాన్ని చెయ్యి, దాని సహాయంతో రసాయన యజ్ఞం కూడా చెయ్యి. దానివల్ల నీ శరీరం మళ్ళీ నవ చైతన్యాన్ని నింపుకొని నూరేళ్లు చక్కగా నిలుస్తుంది. ఇట్లా మూడు సార్లు కనుక చేశావంటే సోమయజ్ఞాన్ని రసాయన యజ్ఞాన్ని 300 సంవత్సరాలు జీవిస్తావు నువ్వు. ఈ 300 సంవత్సరాల కాలంలో నువ్వేం చేయాలంటే ఆయుర్వేదాన్ని పూర్తిగా దర్శించి లోకానికి ప్రసాదించు. ధన్వంతరి అంశలో పుట్టిన నీ సహాధ్యాయి కాశీరాజు కూడా ఉన్నాడు కదా, అతన్ని కూడా నీలాగానే చిరంజీవించేయి. అతని చేత కూడా ఈ యజ్ఞము రసాయన యజ్ఞము కూడా చేయించు, అతన్ని కూడా చిరంజీవించేయి. అప్పుడు మీ ఇద్దరి వల్ల లోకంలో ఈ ఆయుర్వేదం బాగా ప్రసిద్ధమవుతుంది. అంటే మనకు కూడా తెలుసు ఆయుర్వేద పద్ధతిలో పూర్వకాలం ఆయుర్దాయం పెరిగేటటువంటి సిస్టమ్ ఒకటి ఉండేది, కాయకల్ప చికిత్స అని అనేవాళ్ళు తర్వాత తర్వాత కాలాల్లో, మన కాలంలో ముందర. సో అది కనుక చేస్తే మళ్ళీ జీవితం ఫుల్గా పునరుద్ధరణ అవుతుంది. అంటే కొత్త చర్మం, కొత్త మాంసం, కొత్త కండలు, అన్ని కొత్తగా పసివాడికి వచ్చినట్టుగా వచ్చి ఫ్రెష్గా స్టార్టింగ్ పాయింట్ అయ్యి మళ్ళీ 100 ఏళ్ళు బతకడం అనేటటువంటి ప్రాసెస్ వస్తుందన్నమాట. చిన్నవాళ్ళు అయిపోతారు వాళ్ళు, మనకు కూడా చూస్తే తెలుస్తుంది. ఆయన చెప్తూ ఉన్నాడు ఇట్లా నువ్వు 300 సంవత్సరాలు జీవించు, ఆయనకు కూడా నీ సహాధ్యాయ అయిన కాశీరాజుకు కూడా నేర్పించు, మీ ఇద్దరు కలిసి బాగా ఆయుర్వేదాన్ని ప్రసిద్ధి చేయండి అని చెప్పి చెప్పాడు. దానివల్ల లోకానికి చాలా మేలు జరుగుతుంది. నువ్వే అడిగావు కదా మేలు జరిగే పని ఏదన్నా చెప్పమని, జనమంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో చక్కగా ఉంటారు నాయన అని చెప్పి చెప్పాడు ఇంద్రరుద్రుడు. ఆయన ఆజ్ఞ ప్రకారం భరద్వాజుడు కాశీరాజైన ధన్వంతరి ఆస్థానానికి వెళ్ళి పురోహితుడుగా అపాయింట్ అయ్యాడు. అగ్నివేశుడు అనే ఒక శిష్యుడు ఉండేవాడు భరద్వాజుడికి. అతను చక్కగా ఆయుర్వేదాన్ని బాగా ఉపాసన చేశాడు. అతనే ఆయుర్వేదంలో మొట్టమొదటి పుస్తకాన్ని రాశాడు, గ్రంథాన్ని రాశాడు, సూత్రాల రూపంలో రాశాడు అన్నమాట. భరద్వాజుడు ధన్వంతరి ఆయుర్వేదాన్ని 600 మంది శిష్యులకు నేర్పించారు. నేర్పించి వాళ్ళకి సుశ్రుతులు అని పేరు పెట్టి దేశమంతా తిరగమని పంపించారు. వాళ్ళందరూ ప్రజల్లో శ్రద్ధ ఉన్న వాళ్ళకి నేర్పుతూ ఉన్నారు, వైద్యం చేస్తూ ఉన్నారు. ఇంకా 6000 మందిని కూడా ఆయుర్వేద వైద్యం నేర్పి చరకులు అనే పేరుతో దేశమంతా తిరుగుతూ వైద్యం చెయ్యమని, దేశమంతా చెరిస్తూ వైద్యం చెయ్యమని చెప్పారు. ఆ చెరిస్తూ వైద్యం చేసేవారు కాబట్టే వాళ్ళకి చరకులు అని పేరు వచ్చిందిట. ధన్వంతరి కొడుకైనటువంటి కేతుమంతుడు అనే అతను కూడా ఆ కాలంలో ఆయుర్వేదం బాగా నేర్చుకుని 400 సంవత్సరాలు జీవించాడు. కాశీరాజ్యాన్ని కూడా పరిపాలించాడు. కాశీలో ఆయుర్వేద విద్యాలయం కూడా స్థాపించాడు. ఒక మంచి కాలేజ్ పెట్టాడనమాట, ఆయుర్వేద కాలేజ్. అతని కాలంలో చరకులలో ఒకడు చరక సంహిత అనే ఇంకొక గ్రంథాన్ని కూడా రచన చేశాడు. కేతుమంతుడి కొడుకు భీమరథుడు అనే అతను కాశీరాజైన ధన్వంతరి కొడుకు కేతుమంతుడు. కేతుమంతుడి కొడుకు భీమరథుడు. ఆ భీమరథుడు అనేవాడు చవన మహర్షికి శిష్యుడై గవాయనము అనే యజ్ఞం కరతలామలకము అనే రసాయన పద్ధతిగా తయారు చేశాడు. కరతలం అంటే అరిచేయి, ఆమలకం అంటే ఉసిరికాయ. ఆ కరతలామలకం అనే రసాయనం ఒకటి, రసాయన పద్ధతి ఒకటి కనిపెట్టాడట. ఆ యజ్ఞం అతను చేశాడు. అంటే ఏం చేయాలట, ఇల్లు వదిలేసి యజ్ఞాన్ని మొదలుపెట్టిన వాడు ఇంట్లో కాకుండా ఉసిరి తోటలో ఉండాలిట. ఆవుల మధ్యలో ఉసిరి తోటలో 1 సంవత్సరం పాటు ఉండాలిట. అంటే ఏదైనా ఒకటి చేయాలంటే ఎంత దీక్ష ఉండాలి, అంత దీక్షతో చేసిన పని అసలు సక్సెస్ అవ్వకుండా ఎలా ఉంటుంది. అలా ఉన్నాడు అతను. ఆ తర్వాత చైత్రమాసంలో చెట్టుకు పండిన ఒక ఉసిరిక పండుని, అది చెట్టుకే పండాలి, అది పండే వరకు వెయిట్ చేయాలి. ఇతను పండిన ఉసిరిక పండు నరిచేతిలో పట్టుకుని సూర్యోదయం సమయంలో ఓంకారాన్ని చక్కగా శ్వాసతో పాటు కలిపి జపం చేయాలట. 1000 జపం చేయాలట. 1000 సార్లు ఓంకారాన్ని సూర్యోదయ సమయంలో శ్వాసతో పాటుగా చేయాలన్నమాట. దాంతో ఆ ఉసిరిక పండుకి ఒక అమృతత్వం వస్తుంది, మృతి లేని స్థితి వస్తుందిట. దాన్ని తను తిని ఆవు పాలు తాగి ఆవుల మధ్యలోనే ఉంటూ ఉండాలి. ఇట్లా చైత్రమాసం అంతా చేయాలట, 30 రోజులు చేయాలి. కరతలామలక దీక్ష అని అంటారు దీన్ని. అప్పుడు 30 రోజులు చేసిన తర్వాత కరతలామలక దీక్ష పూర్తవుతుంది. దాంతో దేహంలో ఉన్న ధాతువులన్నీ మళ్ళా కొత్తగా సృష్టించబడతాయి. అంటే ఎముకల మీద ఉండి పైదాకా చర్మం దాకా ఉండేవన్నీ కూడా ధాతువులే. ఆ ధాతువులన్నీ మళ్ళీ కొత్త సృష్టి అయ్యి ఇంకొక 100 సంవత్సరాల ఆయుర్దాయం పెరుగుతుందిట. ఆ తర్వాత ఉసిరి పళ్ళతో తయారు చేసిన ఔషధం కూడా సేవిస్తూ ఉండాలి. దీన్ని మొట్టమొదట ఈ ఉసిరి పళ్ళతో చేసిన, ఉసిరిక పళ్ళతో చేసిన ఔషధాన్ని తయారు చేసిన వాడు చవన మహర్షి. ఈ ఆయన 300 సంవత్సరాలు జీవించాడు చవన మహర్షి. ఆ ప్రాసాన్ని, ఆయన తయారు చేసిన ఉసిరిక పండ్ల ప్రాసాన్ని చవన ప్రాసము అనే పేరుతో పిలుస్తూ ఉన్నారు మనుషులందరూ కూడా. భీమరథుడు, అతని కుమారుడైన దివోదాసుడు ఆయుర్వేదానికి అపారమైన సేవ చేశారు. ఇంకొక భీమరథుడి కొడుకైనటువంటి దివోదాసు కూడా ఆయుర్వేద శాస్త్రం నేర్చుకుని ఎంతో సేవ చేశారట. దివోదాసుడు వసంతకాలంలో కుసుమముల నుంచి, అంటే పూల నుంచి తేనె తీసి కూడబెట్టి ఆ తేనెతో ఒక మందుని, ఒక ఔషధాన్ని తయారు చేసి దానికి వసంత కుసుమాకరము అని పేరు పెట్టాడు. ఆ ఔషధం ప్రజల్లో బాగా పేరు తెచ్చుకుంది, ప్రసిద్ధికి ఎక్కింది. దివోదాసుడు ద్వాపర యుగానికి 400 సంవత్సరాలకు ముందు కాశీరాజ్యాన్ని పరిపాలించాడు. అతడు శంతనుడు అంటే భీష్ముడికి తండ్రి, సత్యవతికి భర్త, భీష్ముడికి తండ్రి అయిన శంతన మహారాజుకి సమకాలికుడు, అంటే ఇద్దరు ఒకే కాలం వాళ్ళన్నమాట. దివోదాసు తన కుమారుడైన మైత్రేయుడిని సకల వేద వేదాంగాలు, ఆయుర్వేద శాస్త్రము, లలిత కళలు అన్నింటిలోనూ చాలా గొప్పవాణ్ణి చేశాడు. అన్నీ నేర్పించాడు, తనే నేర్పించాడు. ఒక్కడే కొడుకైన మైత్రేయుడిని ఎంతో గారాబంగా పెంచుతూనే అన్ని శాస్త్రాలు, ఆయుర్వేదం కూడా తనే నేర్పించాడు దివోదాసుడు. తండ్రి దగ్గర అన్ని విద్యలు నేర్చుకున్న మైత్రేయుడు హిమాలయాల దగ్గర అడవుల్లో ఉన్న పరాశర మహర్షి దగ్గర శిష్యుడయి ఎంతో కాలం సేవ చేశాడు. ఆయన దగ్గర నేర్చుకున్న అష్టాంగ యోగాన్ని బాగా చాలా సిన్సియర్గా అధ్యయనం చేసి సిద్ధుడయ్యాడు. సిద్ధుడవటం అంటే ఆ యోగాన్ని మీద ఆధిపత్యం సంపాదించాడు అన్నమాట. ఆ యోగం ఆయన చేతిలో ఉంటుంది. ఆయన ఆ యోగం వల్ల ఏది కావాలంటే అది సిద్ధింపచేసుకోగలడు అని అర్థం. శరీరానికి తనకు ఉన్న బంధాన్ని తెంచేసుకొని స్వేచ్ఛా దేహాలతో తిరిగేవాడు. అంటే ఏ శరీరం కావాలంటే ఆ శరీరం ధరించి ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలడన్నమాట. అది ఆ శరీరంతో, ఈ శరీరంతో ఉన్న బంధం తెంచుకొని ఇంకో శరీరంలో ప్రవేశించగలగటం కూడా అష్టాంగ యోగం వల్ల నేర్చుకున్నాడు. ఎప్పుడైనా వేరే వేరే శరీరాల్ని ధరించి హాయిగా తిరుగుతూ ఉండేవాడు. తండ్రి అయిన దివోదాసుడు ఒకసారి కొడుకుని పిలిపించి, నాయన మన వంశ విద్య అయిన ధనుర్విద్యని నువ్వు నేర్చుకోవాలి అని చెప్పి చెప్పాడు. దానికి మైత్రేయుడు ఇట్లా సమాధానం చెప్పాడు, తండ్రి నా కర్తవ్యం అది కాదు, వేరుగా ఉంది నా కర్తవ్యం. నేను రాజ్య పరిపాలన చేయటానికి పుట్టినవాడినే కాదు. అసలు మా గురుదేవులైన పరాశర మహర్షి భరతభూమి భవిష్యత్తు కోసం, ఫ్యూచర్లో భరతభూమి ఎలా ఉండాలో దానికోసం తమ సర్వస్వాన్ని ధారపోశారు. పురాణ పురుషుడుగా పరమాత్మ అవతారమూర్తిగా దిగి వస్తాడు అని వారు నాకు చెప్పారు. ఆ పురాణ పురుషుడికి అవసరమైన సహాయం సహకారం అందిస్తూ ఆయన భూమి మీదికి దిగి వచ్చిన పని చక్కగా అనుకూలంగా అయ్యేట్టుగా నేను సూక్ష్మ శరీరంతో అవసరమైన దేహాలు ధరిస్తూ ఆయనకు సహాయం చెయ్యాలి అని మా గురువుగారు చెప్పారు. కలాప గుహల్లో నివసించాలిట నేను, ఈ దైవ కార్యాన్ని ఎంతో కాలం నిర్వహించాలిట. హిమాలయ పర్వతాలకు ఎక్కువగా లీనమైపోయిన శంబళ అనే గ్రామాన్ని ఉద్ధరించాలిట. పురాణ పురుషుడి దైవ కార్యానికి ఈ రకంగా నేను తోడుపడవలసి ఉన్నది, సహాయం చేయాల్సి ఉన్నది. రాబోయే కలియుగం అంతా కూడా నేను సూక్ష్మరూపంలోనే ఉంటాను, ఉండి ఆ మహాపురుషుడికి శేషతల్పంలాగా సేవ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి చెప్పాడు. శంతనుడికి అన్న అయిన దేవాపి నాకు సహాయం చేయటానికి పరాశుల వారి ఆజ్ఞ ప్రకారం రాజ్యం కూడా వదిలేశాడు. అతడు కలియుగంలో దివ్యజ్ఞానం అనే పేరుతో బ్రహ్మ విద్యను రక్షిస్తాడు. శంతనుడికి అన్న అయిన దేవాపి అనేటటువంటి వాడు ఇక్ష్వాకు వంశంలో శీఘ్రుడికి పుట్టిన మరువు కూడా దైవ కార్యం కోసం నాతో పాటు చిరంజీవత్వం సంపాదించాడు. అతడు కలియుగంలో రాజ విద్యను రక్షించి కృతయుగంలో రాజవుతాడు. క్షత్రియులను ఉద్ధరిస్తాడు. పురాణ పురుషుడే స్వయంగా అతనికి పట్టాభిషేకం చేస్తాడు. వేద విద్యను పురాణ సంహితగా రక్షించటానికి మా గురుదేవులైనటువంటి పరాశర మహర్షి సత్యవతీదేవి ద్వారా కృష్ణద్వైపాయుడిని పుట్టించారు. అతన్ని మాకు సహాధ్యాయిగా చేసి ఆయనే శిక్షణిస్తూ ఉన్నారు. అవతరించబోయే పురాణ పురుషుడికి గురువుగా సాందీపని అనే ఆయన్ని కూడా మాతో పాటు శిక్షణ ఇస్తూ ఉన్నారు. ఆయన సాందీపనికి మంచి బ్రహ్మవర్చస్సు ఉంది, కానీ తన స్నేహితుడైన బృహస్పతిని కూడా తీసుకొచ్చి గురువుగారి దగ్గర చేర్చాడు. నాకు ఆ బృహస్పతి మీద అంత నమ్మకం లేదు. అతన్ని చూస్తే యవనుల సాంగత్యం ఉన్నది అతనికని నాకు అనిపిస్తూ ఉంటుంది. అనిపించటమే కాదు, 2-3 సార్లు అతను వెళ్ళి యవనులతో ఉండి రావటం కూడా నేను గమనించాను అతను యవనుల దగ్గర చేరి భరత భూమికి శత్రువుగా, వేద విద్యకు శత్రువుగా పని చేయబోతున్నాడని నాకు అనిపిస్తుంది. అతను గురుకులంలో చేరిన తరువాత కూడా యవనుల దగ్గరికి, బర్బరుల దగ్గరికి యాత్ర చేసొచ్చాడు అన్నాడు మైత్రేయుడు. మైత్రేయుడి కోరిక మన్నించి దివోదాసు ఇట్లా అడిగాడు, ప్రస్తుతం పరాశరులు మీకేం విద్య ఉపదేశిస్తున్నారు చెప్పు అని అడిగాడు. మైత్రేయుడు ఇట్లా చెప్పాడు తండ్రికి, సకల వేద సమన్వయాన్ని పురాణ సంహితగా విష్ణు పురాణము అనే పేరుతో మాకు ఉపదేశం చేస్తున్నారు ఆయన. అందులో ఉప విద్యలుగా రాజనీతి, దండనీతి, మోక్షధర్మము, ఖగోళ విద్య. ఖగోళ విద్య అంటే ఎస్ట్రానమీ, యుగాంతర పరిగణనము, సౌర కుటుంబాల యొక్క జీవ యాత్ర విశేషాలు. సౌర కుటుంబాలు ఎలా ఉంటాయి, గ్రహాలన్నీ ఎలా ఉంటాయి, అవి ఎలా కదులుతాయి, వాటి విశేషాలు ఏమిటి, అందులో భూగోళంలో ఉన్న జీవులకి కర్తవ్యాన్ని ఉపదేశించే జ్యోతిర్విద్య, హోరా శాస్త్రం నాకు ఉపదేశిస్తూ ఉన్నారు ఆయన, ప్రత్యేకంగా నాకు చెప్తూ ఉన్నారు అని చెప్పాడు. విష్ణు పురాణ సంహితను ఉపదేశించటం మొదలుపెట్టి 50 ఏళ్ళైంది. మొదటి 10 సంవత్సరాలు కలాప గుహల ముందుగా ఉన్న రావి చెట్టు కింద ఆయన అధ్యయనం చేయించారు. తర్వాత 10 సంవత్సరాలు గంధమాదన పర్వత శిఖరం పైగా బదరికాశ్రమంలో చెప్పారు. ఆ రోజుల్లోనే నైమిషారణ్యము మళ్ళీ పునరుద్ధరింపబడ్డది, మళ్ళీ రీఎస్టాబ్లిష్ అయింది. తర్వాత 30 సంవత్సరాలు ప్రయాగలో కృష్ణద్వీపంలో జరిగింది బోధన అంతా కూడా. మా గురువుగారి కొడుకైన కృష్ణద్వైపాయనులకు ఇప్పుడు 120 సంవత్సరాల వయస్సు దాటింది నాన్నగారు అని చెప్పి చెప్పాడు మహారాజుకి. ఇట్లా తండ్రి అనుమతి తీసుకున్నాడు. మైత్రేయుడు వివరాలన్నీ చెప్పాడు తండ్రిని తృప్తిపరచి. ఇంకా వేరే ఏ యాక్టివిటీ లేకుండా కేవలం పరాశర మహర్షి ఏం చెబితే అది చేయటానికి సిద్ధపడిపోయాడన్నమాట. ఆ తర్వాత కలాప గుహలు తన నివాసంగా, తను ఉండే స్థానంగా ఏర్పరచుకొని మరువును, దేవాపిని కూడా తీసుకొని లోక హితం చేయటం కోసం 30 సంవత్సరాలు ఒక బ్రహ్మయజ్ఞాన్ని అనుష్ఠానం చేశాడు, ఒక బ్రహ్మయజ్ఞం చేశాడు. అప్పటి నుంచి కలాప గుహల్లో యజ్ఞవేదిక అనేది స్టార్ట్ అయిందన్నమాట. మంచి గంధంతో, వనంలో దొరికే ఔషధులతో హోమాలు నిరంతరం జరిగేవి. పూర్ణిమలలో అహోరాత్రాలు ప్రణవం ఉపాసించేవాళ్ళు అన్నమాట. రాత్రి పగలు అని లేకుండా, పూర్ణిమ వచ్చిందా రాత్రి పగలు అనే తేడా లేకుండా ప్రణవం, ఓంకారం ఉపాసన చేస్తూనే ఉండేవాళ్ళు. భరత భూమి మీద ఉన్న ఆకాశము ఈ కంటిన్యూస్గా చేస్తూ ఉన్నటువంటి ఓంకారంతోనూ, ఆ హోమం యొక్క వాయు తరంగాలతోనూ పూర్తిగా నిండిపోయింది అంటున్నారు. నిన్నటి రోజు వైశాఖ పూర్ణిమ నాడు యజ్ఞం చేసిన మైత్రేయుడు ఈరోజు ఉదయం ఉషసూక్తాలతో సవితకి అంజలి ఘటించాడు. సవిత అంటే సూర్యుడికి అంజలి ఇచ్చాడు. మరువు, దేవాపి రెండు పక్కల నిల్చొని గంగ సెలయేటి నీళ్లతో అర్ఘ్యమిస్తూ ఉంటే మైత్రేయుడు ఇలా అన్నాడుట, ఇది శ్రీముఖనామ సంవత్సరము. ఈరోజేమో వైశాఖ బహుళ పాడ్యమి. ఈ ఏడాదిలోనే పురాణ పురుషుడు అష్టమ గర్భంలో భూమి మీద అవతరిస్తాడు అని చెప్పి పరాశరులు సెలవిచ్చారు, చెప్పారు. దేవవ్రతుడైన భీష్ముడు కూడా అష్టమ గర్భమే, అయినా కూడా అతను ఆ ధృతరాష్ట్రుడికి, గుడ్డిరాజుకి ఒక అనుచరుడుగా మిగిలిపోయాడు. అందువల్ల అతన్ని మనం మర్చిపోవచ్చు. అతని భారత భూమి ఉద్ధరణకి ఏ రకంగానూ ఉపయోగించాడు అతను, అష్టమ గర్భమైతే కావచ్చుగాక. అందువల్ల ఇంకా అంతేకాకుండా దక్షిణ దేశంలో ఇంకో బ్రాహ్మడు కూడా అష్టమ గర్భంలో పుట్టాడు. అతనికి ఇప్పుడు 33 సంవత్సరాలు జరుగుతున్నాయి. దక్షిణాపథంలో కేరళుడు అనేవాడి శిష్యులందరూ కూడా ఇతనే పురాణ పురుషుడు అని గగ్గోలు పెట్టారు. అతడు కొంతకాలం వాళ్ళ మాటలన్నీ ఒప్పుకున్నాడు. ఒప్పుకొని వాళ్ళందరి పూజలు కూడా తీసుకున్నాడు, స్వీకరించాడు. తర్వాత ఒకరోజు ఎందుకో నిద్ర లేచేటప్పటికీ సడన్ గా పాషండ్రుడై నిద్ర లేచాడట. పాషండ్రుడు అంటే దేవుడు లేడు, దైవం లేదు అనేటటువంటి మాట. మనిషికి మానసిక వికాసమే కావాల్సింది, దానికి నియమాలన్నీ కూడా అవరోధాలు. ఈ మానసిక వికాసం ఉంటే చాలు. ఇంకా కూడా వేద ప్రమాణాలు మనోవికాసానికి విఘ్నాలు అవుతాయని, గురువులేమో కుంటివాడి చంకలొక్కు కర్రల వంటి వాళ్ళని, వికాసానికి జీవి ప్రయత్నమే ముఖ్యం గాని గురువులు అక్కర్లేదు అనే కొత్త మార్గం ఒకటి స్థాపించాడు అతను. ఆ మార్గంలో అతడు గురువై పూజలు అందుకుంటున్నాడు. మళ్ళీ గురువులు వద్దన్నవాడే గురువై పూజలు అందుకుంటున్నాడు. కాబట్టి అతడు రాబోయే కలి పురుషుడి క్రీనీడ అనిపిస్తోంది. అంతేగాని పురాణ పురుషుడు మటుకు కాదు. 12 సంవత్సరాల కిందట కంసుడు దేవకీ వసుదేవులకు పెళ్లి చేశాడు. పెళ్ళైన తర్వాత దంపతులు ఇద్దరిని రథం మీద తీసుకొని వెళ్తూ ఉన్నాడు కంసుడే. అప్పుడు ఒక అశరీరవాణి దేవకీదేవి అష్టమ గర్భం గురించి చెప్పింది. 8వ గర్భంలో 8వ పిల్లవాడుగా కంసుణ్ణి వధించేవాడే పుడతాడు అని ఆ అశరీరవాణి పలకంగానే ఆ కంసుడేమో కొత్త దంపతుల్ని తీసుకెళ్ళి జైల్లో పడేశాడు, కారాగార బద్ధుల్ని చేశాడు. ఆ అశరీరవాణి ఎవరిది అని నేను పరాశరుల వారిని అడిగాను. నారదుడే అదృశ్యంగా ఉండి అలా చెప్పాడు అని చెప్పి ఆయన చెప్పారు. ఇప్పుడు దేవకి 8వ గర్భం ధరించి ఉన్నది. మనకు తెలిసినంత మటుకు ఈ విషయం అంతా దగ్గరలోనే ఉంది. కొంచెం వేచి ఉంటే చాలు, ఈ పూర్వ సంధ్యలో మేలుకున్న వాళ్ళమై మనం చక్కగా దైవమైన ఆహ్నికాన్ని చేసుకుందాం పదా అని చెప్పి చెప్పాడన్నమాట మైత్రేయుడు. సో పరమాత్మ వస్తాడు 8వ గర్భం, దేవకీదేవి యొక్క 8వ గర్భంలోనే కంసుణ్ణి చంపేటటువంటి వాడు పుడతాడని నారదుడు చెప్పటం, అదే రకంగా పరమాత్మ కోసం మనమందరం కూడా కొద్ది రోజులు వేచి ఉంటే చాలు. ఆవిడ ఆల్రెడీ ఆవిడ 8వ గర్భం ధరించి ఉన్నది కాబట్టి ఇంకా ఎక్కువ కాలం వెయిట్ చేయక్కర్లేదు అని చెప్పి చెప్పాడు మైత్రేయుడు. దీంతో సెకండ్ చాప్టర్ అయిపోయింది. అలాగే మన రికార్డింగ్ నెంబర్ 2 కూడా అయిపోయింది.